ఒకసారి వేదవ్యాసుల వారు ఒక పురాణం రాశాడు. అందులో బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి, ఇంద్రియములు చాలా బలమైనవి, ఎంతటి జ్ఞానినైనా ఆకర్షిస్తాయి, ఒక్కొక్కప్పుడు జ్ఞానులు కూడా అజ్ఞానంలో పడతారు, బొట్లో పడతారు అని రాశాడు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు. వేదవ్యాస, నువ్వు రాస్తున్న పురాణం వినిపించు అంటే ఆయన పురాణం వినిపిస్తూ ఈ శ్లోకం వినిపించాడు. అప్పుడు నారదుడు పక్కపక్కనవి, ఇంద్రియములు బలమైనవి, ఎంత గొప్ప వాడినైనా ఆకర్షిస్తాయి, కానీ విద్వాంసమపి అన్నావు నువ్వు, పండితుల్ని ఆకర్షించవి, జ్ఞానికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, ఇదొక్కటి మార్చు, విద్వాంసం నాపకర్షతి, విద్వాంసులను మాత్రం ఆకర్షించవు అని మార్చు. ఆయన విద్వాంసమపి కర్షతి అన్నాడు, అంటే విద్వాంసులను కూడా ఇంద్రియములు ఆకర్షిస్తాయి, బుట్టలో వేస్తాయి. ఈయనేమన్నాడు, వ్యతిరేకంగా మార్చు, విద్వాంసం నాపకర్షతి నా అపకర్షతి, విద్వాంసుణ్ణి మాత్రం అవి ఏమార్చలేవు, విద్వాంసుణ్ణి భ్రష్టుణ్ణి చెయ్యలేవు అని మార్చు అంటే వ్యాసుడు అన్నాడు, ఈ మొత్తం పురాణం అంతా భగవంతుడు రాయిస్తున్నాడు అనుకుంటున్నాను నేను, నువ్వు మార్చు అంటున్నావు, మార్చడం ఇష్టం లేదన్నట్ట, నేను చెప్పాను నీ గురువుని నారదుణ్ణి మార్చు అన్నాడు. వ్యాసుడికి గురువు నారదుడు కదా. అప్పుడు ఆయన అన్నాడు, ఓ పని చేద్దాం, ఈ రాత్రికి నా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకో, ప్రొద్దుట కనుక నువ్వు మార్చమంటే మారుస్తాను, రేపటి వరకు మాత్రం నాకు గడువి అన్నట్ట. సరేనని నారదుడు వ్యాసుడి ఆశ్రమంలో రాత్రి పడుకున్నాడు. వ్యాసుడు నారదునికి చక్కని జింక చర్మములు పరిచి ఓ చిన్న తలగడిచ్చి పడుకోమన్నట్ట. నారదుడికి నిద్ర ఉంటుందా, అయినా కూడా ఏదో శిష్యుడు ఆశ్రయం ఇచ్చాడు పడుకోమన్నాడు, అందుకని ఆ జింక చర్మాల మీద ఆయన ఇచ్చిన తలగడబెట్టుకు పడుకున్నట్ట. అర్ధరాత్రి 12 గంటలు అయ్యింది. ఆ ఆశ్రమంలో గాజులు గలగల వినబడింది. ఎవరా అని చూశాడు నారదుడు. ఒక పరమసుందరీమణి వచ్చిందిట, ఓ అరి బాబు ఏమి సౌందర్యవతి, అప్సరసలు కూడా ఆవిడ ముందు బలాదూరు, నల్లని ఒత్తైన జుట్టుతో, బంగారం లాంటి శరీరంతో, జడనిండా మల్లె పువ్వులు పెట్టుకుని, చేతులకి కంకణాలు ధరించి ఓయ్యారంగా టింగ్ టింగ్ అని ఆ వ్యాసుడి ఆశ్రమంలో తిరుగుతూ ఉంటే నారదుడు ఒక్క క్షణకాలం తనను తాను మరిచిపోయి మైమరిచిపోయి అమాంతంగా సుందరి విడిచిపెట్టకని గాఢంగా కౌగిలించుకున్నాడు, తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు. అలా కౌగిలించుకున్నాడో లేదో ఏదో గరుకుగా తగిలింది ఆయనకి. చూస్తే ఎదురుగుండా ఉన్న ఆయన వ్యాసుడు, ఆయన గడ్డం ఈయన మూతికి గరుకుగా తగిలింది. ఓరి శిష్య కొంప ముంచావు కదరా నన్ను, నువ్వా ఈ మారువేషం వేసింది అన్నట్ట. అంటే ఎవరో సుందరం అనుకుని ఈయన కౌగిలించుకుంటే తీరా చూస్తుంది వ్యాసుడు. ఇప్పుడు వ్యాసుడు అన్నాడు, శ్లోకం మార్చమంటారా గురువు గారు అన్నాడు. ఓహో వద్దు అలా ఉంచి అని నారదుడు మాయమైపోయాట. అప్పటి నుంచి ఈ శ్లోకం జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఇది భారతంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది, శివపురాణంలో ఉంటుంది, 3 చోట్ల రాశాడు ఆయన. కాబట్టి ఎంతటి జ్ఞానులైనా ఒక్కొక్కప్పుడు బొట్లో పడతారు. అంత మాత్రం చేత వాడే అజ్ఞాని కాదు, కానీ ఇది తెలుసుకుని క్షేత్రములలో నిరంతరం జాగరూకులై ఉండాలి, నిత్యం పరీక్ష ఎదురవుతుంది. అందులో మారు వేషాలలో పరీక్ష మరీ ఎక్కువగా ఉంటుంది. అర్జునుడు ఉన్నాడు, ఒకనొకప్పుడు ఆయన పాశుపతాస్త్రం పొందాలనుకున్నాడు. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వాళ్ళకు ఉన్నది కనుక ఎప్పటికప్పుడు పాండవులు బాగుపడ్డారు. పాండవులు 5 కూడా ఈ క్షేత్రానికి వచ్చారు, మీకు తెలుసు కదా ఆ విషయం. ఒకసారి అరణ్యవాసంలో ఉండగా శ్రీకృష్ణుడు పంచపాండవుల ద్రౌపది ఉన్న చోటికి వచ్చి, మీరెప్పుడూ అడవిలో ఒకచోట ఉండకండి, ఊళ్ళల్లోకి వెళ్ళకూడదు, కానీ అడవులలో ఎక్కడైనా తిరగచ్చు, కాబట్టి మొత్తం భూమండలంలో అడవులన్నీ తిరగండి, ఆయా క్షేత్రాలు చూడండి, దానివల్ల ఎంతో లాభం, మీరు యాత్ర శ్రీశైలంతో మొదలుపెట్టండి, ముందు శ్రీశైలం వెళ్ళండి, అక్కడి నుంచి అలా నడుచుకుంటూ 7 కొండలకు వెళ్ళండి, అక్కడి నుంచి బయలుదేరి కేదారం వెళ్ళండి, కేదారంలో కూడా పాండవులు వెళ్ళి పూజ చేశారు కేదారేశ్వరుడికి, ఇవన్నీ చెయ్యండి అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు సూచించిన మార్గంలో పంచపాండవులు, ద్రౌపది, వాళ్ళ కుల పురోహితుడు ధౌమ్యుడు, మరికొంతమంది మిత్రులు, పురోహితులు, ఋత్తిక్కులు, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు ఆయన. ఇక్కడికి రాగానే పాతాళగంగలో హాయిగా స్నానం చేశాడు. ఇక్కడ 7 రోజులున్నారు ఈ శ్రీశైలం. ఆ రోజుల్లో ఇంకా మహారణ్యం, భయంకర కేకారణ్యం. ఈ కేకారణ్యాలలో 7 రోజుల పాటు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ వ్యవస్థ అంతా ఏముందండి, ఆ రోజుల్లో ఎంత అవస్థపడి వచ్చేవారు. ఇవాళ మీకోసం దేవస్థానం వాళ్ళు ఎన్నెన్నో సౌకర్యాలు ఏర్పాటు చేశారు, చక్కగా ఒక క్రమశిక్షణతో క్యూ, మళ్ళీ పురాణం విన్నవాడికి ప్రసాదాలు, లోపల ప్రసాదాలు ఎన్నున్నాయి, ఇవాళ సత్రాలు, అన్నసత్రాలు, భోజనాలు, వసతులు, నీళ్ల సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఎవడైనా పాతాళ గంగ దగ్గరికి వెళ్ళవలసిందే కదా, అక్కడ దాకా దిగవలసిందే, నీళ్లు కావాలంటే అక్కడ దాకా వెళ్ళాలి, ఏ జలపాతం ఉన్న చోటుకి వెళ్ళాలి, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు దొరకవు, కేవలం పళ్ళు తిని బ్రతికేరుటటువంటి కాలం అది. అటువంటి కాలంలో పాండవులు 7 రోజులు ఉన్నారు. రోజు అర్ధరాత్రి 12 గంటలకి శ్రీశైల మల్లికార్జునుడి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపంతో అర్చించేవారు. ఒక రోజున భ్రమరాంబ మల్లికార్జునులిద్దరూ అర్ధనారీశ్వరులే ప్రత్యక్షమయ్యారు. శివపురాణంలో రుద్ర సంహితలో సృష్టిఖండంలో 14వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉన్నది, ఏమిటో తెలుసా? అర్ధనారీశ్వరో భూత్వా పూర్ణాంశు సకలార్థక అంటాడు. శివుడు పాండవులకి అర్ధనారీశ్వరో భూత్వా అంటే సగం పార్వతిగా సగం శివుడిగా మారి చెరిసగం రూపంతో దర్శనమిచ్చాడు. సకల కళాస్వరూపుడైన శివుడు ఈ విధంగా అమ్మవారితో కలిసి దర్శనమిచ్చాడు. పాండవులారా, అమ్మ లేని నేను, నేను లేని అమ్మ, మేమిద్దరం వ్యర్థమైపోతాం, మేమిద్దరం కలిస్తేనే ఉంటాం. ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రకృతి అంతా అమ్మ, నేను పురుషుణ్ణి, ఈ భూమి పార్వతీ స్వరూపం, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు కొండలు గుట్టలు ఇవన్నీ నా స్వరూపం, అందుకే భూమి మీద ఉన్నది నేను, భూమి రూపంలో ఉన్నది అమ్మ. ఆ భూమే పానవట్టంగా మారింది, ఆ పానవట్టమే అమ్మ, ఆ పైన లింగం నేను అని వాళ్ళకి వివరించి, మీకు భవిష్యత్తులో కౌరవులతో యుద్ధం జరుగుతుంది, భయంకర సంగ్రామం జరుగుతుంది, 18 రోజులు యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో మీరు శత్రువుల్ని జయించాలి, జయించాలంటే నా సకల కళలు మీకు లభించాలి. శివుడిలో 16 కళలు ఉన్నాయి. శివుడు షోడశ కళాప్రపూర్ణుడు. ఈ కళలు నేను మీలో ప్రవేశపెడితే మీరు శత్రువుల్ని చీల్చి చెండాడతారు. ఈ కళలు మీకు రావాలంటే మీరు మీ మీ పేర్ల మీదుగా ఇక్కడ లింగములు ప్రతిష్ఠించండి, మీ భార్యా సమేతముగా అన్నాడు ఆయన. అనగానే వాళ్ళు తెల్లబోయి, ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేద్దామంటే ఇక్కడ లింగాలు లేవు కదా మా దగ్గర, కేవలం ఏవో ఆ కొండల్లో ఉన్న పాషాణములు తప్ప ఈ రాళ్లల్లో ఏ రాయి అయినా నున్నగా చెక్కి ప్రతిష్ఠించనా అన్నాడు ధర్మరాజు. వెంటనే ఆయన సమాధానం చెప్పకుండా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. శివుడు, ధర్మరాజా నువ్వు నీ పేరు మీదుగా ధర్మరాజేశ్వర లింగం, భీముడు భీమేశ్వర లింగం, అర్జునుడు అర్జునేశ్వర లింగం, నకులుడు నకులేశ్వర లింగం, సహదేవుడు సహదేవేశ్వర లింగం, ద్రౌపది ద్రౌపదీశ్వర లింగం, మొత్తం పంచపాండవులు భార్యాసమేతంగా మొత్తం 6 లింగాలు ప్రతిష్ఠించాలి అని శాసించి ఎలా ప్రతిష్ఠించాలో మాత్రం చెప్పకుండా అదృశ్యమైపోయాడు. అప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే కృష్ణ ఆపద్బాంధవ అని కృష్ణుడు పిలిచారు. కృష్ణుడు ప్రత్యక్షమై ఈశ్వరుడు ఏదైనా చెప్పాడంటే అందులోనే ఒక సూచన ఉంటుంది. ఈశ్వరుడు ఏం చెప్పాడు? ఇక్కడ ఈ భూమి అంతా పార్వతీ స్వరూపం అని చెప్పాడు. కాబట్టి లింగ ప్రతిష్ఠ చేయాలంటే అమ్మని ప్రార్థించండి, అమ్మ మీకు దివ్యలింగములు ప్రసాదిస్తుంది, ఆ లింగములను వరుసగా మీరు ప్రతిష్ఠించండి, నేను స్వయంగా పురోహితుడిగా ఉంటాను, నాతో పాటు నారదుడు మీ కుల పురోహితుడు ధౌమ్యుడు ఉంటాడు, దాంతోపాటు వ్యాసుణ్ణి పిలుస్తానన్నాడు ఆయన. వెంటనే పాండవులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి భక్తితో అమ్మని పాహి పాహి పరమేశ్వరి అని ధ్యానం చేశారు. 3 రాత్రులు వాళ్ళు అమ్మవారిని ధ్యానం చేశారు. అప్పుడు అమ్మవారు కైలాసములో ఉన్న 6 విశిష్టలింగములు పట్టుకొచ్చింది. ఈ 6 లింగములు ఏమిటో తెలుసా? 5 ఏమో శివుడి యొక్క 5 ముఖములు, ఒక 5 లింగములు శివుడికి ఉన్న 5 ముఖముల నుంచి స్వయముగా తానే సృష్టించి పట్టుకొచ్చింది. శివుడికి సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని 5 ముఖములు. ఈ 5 ముఖముల నుంచి 5 లింగములు శివుణ్ణి అడిగి పుచ్చుకొని ఆ సృష్టించిన లింగములు పట్టుకొచ్చింది. ఆ 5 పాండవుల చేతిలో పెట్టింది. అందులో సద్యోజాతం అనేటటువంటిది ధర్మరాజుకి ఇచ్చింది. ఆ తర్వాత వామదేవాన్ని భీముడికిచ్చింది, అఘోరమును అర్జునుడికిచ్చింది, తత్పురుషాన్ని నకులుడికిచ్చింది, ఈశానముఖాన్ని సహదేవుడికిచ్చింది. 5 గురికి 5 ఇచ్చింది. ఇంకా 6వది ఉన్నదిగా, ఇదేమిటి? 5 లింగములతో పాటు 6వ లింగం కూడా పట్టుకొచ్చిందని మీకు ముందే ప్రారంభంలోనే చెప్పాను. ఈ 6వది స్వయముగా తన కేశపాశముల నుంచి సృష్టించింది. అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, అది పార్వతీ స్వరూపం. ఈ 6 లింగములు ఇచ్చి మీరు ఇక్కడ 9 రోజుల పాటు కటిక ఉపవాసం చేయండి. పాండవులకి ద్రౌపదికే చెప్పిందండి, మనలాంటి వాళ్ళకైతే 9 రోజులు ఉపవాసం చేయమని అమ్మ చెప్పదు. 9 రోజులు మీరు పూర్తిగా ఉపవాసం ఉండండి, ఆచమన జలం మాత్రమే సేకరించండి. 9 రోజుల పాటు నేను ఇచ్చిన ఈ దివ్యలింగములు, కైలాసం నుంచి పట్టుకొచ్చిన ఈ లింగములు మీరు రోజు ఇక్కడెక్కడైనా ఒక మండపంలో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఈ 9 రోజులు ఉపవాసం ఉండండి. ఈ 9 రోజులు రోజు మీకు ఇచ్చిన లింగాన్ని మల్లికార్జున లింగానికి తగిలించండి. అప్పుడు ఆ మల్లికార్జున లింగంలో ఉన్న జ్యోతిశక్తి ఇందులో ప్రవేశిస్తుంది. 9వ రోజు మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు, నారదుడు, ధౌమ్యుడు వేదమంత్రములు చదువుతూ ఉండగా ఆలయంలో ప్రతిష్ఠించండి, మీకు సకల శుభాలు కలుగుతాయని పార్వతి అదృశ్యమైపోయింది. వాళ్ళు ఆనందపడ్డారు. ఇక్కడ ఈ ఆలయంలో 9 రాత్రులు నిద్రించి ఉపవాసం ఉండి ఈ లింగాల్ని పూజించారు. ఇక్కడొచ్చింది సమస్య అంతా. ధర్మరాజు గారు పరమాత్ముడు, ఆయన చాలా గట్టివాడు, శాంతమూర్తి, నిగ్రహం కలిగిన వాడు. 9 రోజులు హాయిగా ఉపవాసం ఉన్నాడు ఆయన. అర్జునుడు పరమశివభక్తుడు. భారతంలో అర్జునుడి శివభక్తి గురించి ఎంత రాశారండి, ద్రోణ పర్వంలో రాశారు, అరణ్య పర్వంలో రాశారు. కాబట్టి ఆ శివానుగ్రహంతో ఆయన ఉపవాసం ఉన్నాడు. నకుల సహదేవులు ఉపవాసం ఉన్నారు. ద్రౌపది ఉన్నది. ఇక ఉపవాసం ఉండలేని మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన పార్టీ, మనలాంటి వాడు అన్నమాట. ఆయనే భీమసేనుడు. ఆయనకు ఉపవాసం అంటే అంతకంటే మరొక బాధ మరొకట్లేదు. ఈ ప్రపంచంలో ఏ పనులు చేస్తాడు, కొండలు పిండి చేయంటే చేస్తాడు ఆయన. ఉపవాసం ఉండమని ఒక్క ముక్క మాత్రం నచ్చదట ఆయనకి. ఆయనకు నచ్చంది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఉపవాసం. ఆయన, అమ్మ పార్వతీమాత, భ్రమరాంబామాత, నువ్వు ఇచ్చిన లింగాన్ని జాగ్రత్తగా చేతిలో పెట్టుకుని, మండపంలో పెట్టుకుని, బిల్వపత్రాలతో పూజిస్తాను, తామర పూలతో పూజిస్తాను, కావాలంటే పాతాళ గంగాజలాన్ని 100 సార్లు కింద నుంచి పైనుంచి దిగి తెచ్చి అభిషేకం చేస్తాను. ఎందుకంటే ఆయనకి అలసట ఉండదు. ఎన్నిసార్లు పాతాళ గంగకైనా వెళ్ళగలడు, పైకి రాగలడు. అస్సలు నడకలో అలసట లేనివాడు పాండవులు ఆయన ఒక్కడే గుర్తుపెట్టుకోండి. మీకు సినిమాల్లో మత్తు వదలరా అని చూపించారు, ఉంటే అబద్ధం. అస్సలు నిద్రపోకుండా ఉండగలిగే శక్తి ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆయనకి మత్తు లేదు, చిత్తు లేదు, పెద్ద పట్టు ఉంటుందనుకుంటున్నారు ఆ భీముడికి. భీముడు చక్కగా నాలాంటి సన్నని నడుము కలిగిన వాడు ఆయన. ఉరుకోదరుడు ఆయన. మీకు భారతం చూడండి, భారతంలో రాత్రిపూట ఎక్కువగా నిద్రపోకుండా యుద్ధం చేసిన వాడు ఆయనే. ఇప్పుడు ఆదిపర్వం ఉన్నది. ఆదిపర్వంలో లక్క ఇంట్లో వీళ్ళంతా కాలిపోతున్నప్పుడు వాళ్ళందరూ గాఢంగా నిద్రపోతుంటే ధర్మరాజుని, ఆ సమయంలో ద్రౌపది లేదు అదృష్టవశాత్తు, కుంతి ఉన్నది. కుంతిని ఇంకా అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, నలుగురినేమో చేతుల్లో వేసుకుని, ఇద్దరిని భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వచ్చాడండి ఆయన. రాత్రి తెల్లవార్లు నడుచుకుంటూ ఎంతమందిని మోసుకుని అలసట లేకుండా, కాళ్ళ కింద రాళ్ళు ముళ్ళు పిప్పైపోయేవిటి ఆయన నడుస్తుంటే. ఆయన కాళ్ళ కింద పడి బండరాళ్ళు అలా చట్నీ అయిపోయేవి. చట్నీ అనగంటే కారప్పొడి, మనం ఇడ్లీలో నంచుకోవడానికి వేసుకునే కారప్పొడి కింద రొక్కుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడ చూసినా భారతంలో 5 రాత్రులు, 10 రాత్రులు, 4 రోజులు నిద్ర లేకుండా ఉండాలంటే ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన ఒక్క భోజనం చేయకుండా ఉండలేడు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆయనతో చురుకైన వాడు ఉండడు. ఆయనకు అసలు ఎప్పుడు పొట్టరాదట. ఆయన 5000 బస్తాలతో తయారు చేసిన, బియ్యంతో తయారు చేసిన పులిహార తిన్న పొట్టరాదు. అంత గొప్ప వరం ఆయనకి భగవంతుడు ఇచ్చాడు ఆయనకి. అందుకే మీకు అర్ధరాత్రి వేళ వెళ్ళి కీచకుణ్ణి చంపాడు. మళ్ళీ ఇంటికి వచ్చి హాయిగా ఊరికే కురుకేయకుండా పడుకున్నాడు. మళ్ళీ ఉపకీచకుల్ని చంపాడు. ఇంత పరాక్రమం ఎందుకు వస్తుంది ఆయనకి? ఆయనకి నిద్ర అవసరం లేదు. అది ఆయనకి పుట్టుకతో శివుడిచ్చిన గొప్ప వరం అన్నమాట, భగవంతుడిచ్చిన వరం అది. మరి ఎందుకు ఈ సినిమాల్లో కల్పిస్తారు మనలాంటి వాళ్ళని ఆనంద పెట్టడానికి? నిజంగా భీముడే కనుక ఆవులించి నిద్రపోతే ఈ ప్రపంచం నాశనం అవుతుంది. నేను కొన్ని సినిమాలు అంటే ఇష్టపడతాను, కానీ కల్పిత కథల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కన్ఫ్యూషన్. పాండవులు మొట్టమొదట కృష్ణుడిని ఎప్పుడు చూశారో తెలుసా? ద్రౌపదీ స్వయంవరంలో. అప్పటిదాకా కృష్ణుణ్ణి మాట వరుసకు కూడా పాండవులు చూడలేదు. ఇది యథార్థ భారతం. యూట్యూబ్లోకి వెళ్ళి నేను చెప్పిన భారతం ఉంటుంది, వత్తిపర్తి పద్మాకర మహాభారతం వరకు కొట్టండి వస్తుంది, అందులో చెప్పాను. కానీ మరి ఈ వాళ్ళు ఏదో నిద్రపోతున్నట్టు, వాళ్ళని కృష్ణుడు వచ్చి లేపినట్టు, మత్తు వదలరా అని పాట పాడినట్టు, ఇవి సరదాగా చూడడానికి బాగుంటాయి. అవి నాకు ఇష్టమే, కానీ కల్పితం అది మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. అటువంటి చురుకైన భీముడు, మాట వరసకు కూడా పొట్టరానేటువంటి వాడు ఆయన. అందుకే ఆయనకు ఉరుకోదరుడని పేరు. ఉరుకోదరుడు అని ఎందుకు పేరు వచ్చింది? ఉరుకము అంటే తోడేలు. తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు ఆయన. తోడేలట ఒక ఆబూత ఆబూతుని తిన్నా బొజ్జ మాత్రం రాదు, లోపలికే ఉంటుంది ఆ బొజ్జ. అలా భీముడు ఎంత తిన్నా పొట్ట రాదు. అది చాలా అదృష్టం ఉండే. కొందరికి పాపం ఏం తరపైన దిక్మాల బొజ్జలా ఊరిపోతుంది గ్యాస్ ట్రబుల్ వల్ల. కానీ మహానుభావులకి, ఆరోగ్యవంతులకి మాత్రం మాట వరసకు కూడా పొట్టరాదనమాట. అది ఒక గొప్ప వరం. అటువంటి భీముడు ఆహారం లేకుండా మాత్రం ఉండలేడు. ఇప్పుడు పార్వతీమాతని పిలిచి, మాత మిగతా వాళ్ళందరూ ఉపవాసం ఉండగలరు, నేను ఉపవాసం ఉండలేను. నువ్వు 9 రోజులు ఆచమనం చేసిన నీళ్లు తప్ప ఇంకేమీ తాగొద్దు తినద్దన్నావు, నాకు నీరసం వచ్చేస్తుంది, ఈ 9 రోజులు పూజ చేసేలోపు తిండి లేక చచ్చిపోతానేమో తల్లి, ఆ తర్వాత ఇక నేను లింగ ప్రతిష్ఠ చేయడం ఏమిటి, నన్ను తీసుకెళ్ళి బయట ఎక్కడో సమాధిలో ప్రతిష్ఠ చెయ్యాలి అన్నాడు ఆయన. ఆవిడ జాలిపడింది. సరేనాయన ఉపవాసం ఉండలేవా, కానీ ఉపవాసంతోటే నువ్వు లింగ ప్రతిష్ట చెయ్యాలి అని ఈశ్వరాజ్ఞ. ఏం చేస్తాం మరి, ఈశ్వరాజ్ఞ మేరకూడదు కదా అంది. ఏమోనమ్మా, నువ్వు అమ్మవి, నీ పాదాలు పట్టుకున్నాను, అమ్మకి పిల్లల ఆకలి తెలుస్తుంది, నన్ను చంపేస్తావో బతికిస్తావో నీదే బాధ్యత అన్నాడు. ఆవిడ వెంటనే జాలిపడి ఏమండోయ్ అని పక్కకి చూసింది. ఏమండోయ్ అనగానే, మహానుభావుడైన భర్త కదా ఆయన, ఏదో మనలాంటి భర్తలు అయితే, మనలాంటి అంటే మీలాంటి వాళ్ళ గురించి చెప్పండి, మీరు జ్ఞానులు. కొందరుంటారు భార్య పిలిచిందంటే సార్ తెగ విసుక్కుంటారు, కసుక్కుంటారు. రైల్వే స్టేషన్లో టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు. ఈ దిక్కుమాల భర్త బయట నిలబడి సిగరెట్ కాల్చుకుంటూ ఇదిగో టికెట్లు తీసుకురా అన్నాడు. సరిగ్గా కర్మగాలి నేను ఎప్పుడు విజయవాడ స్టేషన్కి వచ్చాను, నేను ఏదో ప్రయాణానికి. పాపం భార్య అమ్మని అక్కడికి వెళ్ళింది, ఓ రూపాయి ఓ 2 రూపాయలు తగ్గింది. ఏమండో తక్కువ ఇచ్చారనిగా, ఏ ఆ మాత్రం అడ్జస్ట్ చేయలేవా, మీ పుట్టింటి సొమ్ము ఉందిగా, పుట్టింటి సొమ్ము ఉంటే టిక్కెట్లు తేవడానికి ఆవిడ తేవాలి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి. అంటే ఇంత చీటికి మటికి పెళ్ళం మీద విసుక్కుంటారు ఏంటో కొంతమంది అనమాట, అదొక కర్మయోగం. పాపం జగన్మాత ఎప్పుడు పిలిచినా ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి, మాట వరసకు కూడా విసుక్కోడు. అందుకే వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉంటున్నారు. మనం వాళ్ళ మధ్యలో ఏమైనా చిచ్చు పెట్టాలి తప్ప వాళ్ళు మాత్రం మాట వరసకు కూడా ఐకమత్యం విడిచిపెట్టరు. అందుకే ఏమండో అనగానే, ఏమిటి భ్రమరాంబ అన్నాడు మల్లికార్జునుడు. మన పిల్లాడు ఈ భీమసేనుడు లింగ ప్రతిష్ట చెయ్యరా అని మీరిచ్చిన లింగం చేతిలో పెడితే ఆకలి కొండలేను ఉపవాసం ఉండలేను అంటున్నాడు ఆయన. దీనికి ఏమైనా ధర్మసూక్ష్మం ఉందా, రెమెడీస్ ఉన్నాయా అని అడుగుతున్నాడు ఆయన. ఇతడు ఉపవాసం ఉండకుండా ప్రతిష్ట చేసేందుకు ఏదైనా ఓ ధర్మసూక్ష్మం ఉంటే, కొంచెం నియమాల్లో సడలింపు ఉంటే చెప్పండి అనగానే, తక్కిన వాళ్ళకైతే నియమాల విషయంలో మార్పు ఉండదు, కానీ ఒక్క భీముడికి మాత్రం అతని తత్వం నాకు తెలుసు గనక చిన్న మార్పు చేస్తున్నాను. ఈతడు కూడా కలియుగ మానవుడి వంటి వాడు. కలవు అన్నగతాహ ప్రాణాహ, కలియుగంలో మానవులు అన్నము తినకుండా ఉండలేరు. అందుకే అన్నగతాహ ప్రాణాహ అంటే అన్నము తింటేనే బతుకుతారు వీళ్ళు. అన్నం తినకుండా, అన్నం అంటే ఇక్కడ కేవలం వరి అన్నం అనుకోకండి సుమా, అన్నము అంటే ఆహారం, అది ఏదైనా అవ్వచ్చు. మైసూరు బజ్జియో, కట్టు పొంగలో, దద్యోజనమో, పులిహారో, వీధుల్లో వేసే పుణుకులో, చెణుకులో, ఏవో ఒకటి మొత్తం మీద ఆహారం పడాలి. ఇవి లేకుండా బ్రతకలేడు జీవి. ఈ కలియుగ మానవులు ఎలా అయితే అన్నం లేకుండా బ్రతకలేరు, అలాగే భీముడు కూడా. కాబట్టి భీముడికి రాబోయే కలియుగ మానవులకి కొంచెం మార్పు చేస్తున్నాను. అన్నం తినకూడదు కానీ పాలు పళ్ళు తినే అవకాశం ఇస్తున్నాను. కాబట్టి 9 రోజులు ఉపవాసం ఉంటూ ఈయన పాలు తాగచ్చు, పళ్ళు తినచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాసిన పాలు పళ్ళు తింటూ శివుణ్ణి అభిషేకించి ఆ లింగం ప్రతిష్ట చేసే అవకాశం ఇచ్చాను అన్నాడు శివుడు. భీముడి వంకతో మనం అదృష్టవంతులు అయ్యాం. తెలిసిన భీముడు కనుక ఆనాడు అడిగి ఉండకపోతే మరపని అయిపోయేది. కాబట్టి మనందరం కృతజ్ఞత కలిగి ఉండాలి. భీముడే కనుక పార్టీ పెడితే మన ఓట్లను ఆయన వేయాలి, అంతటి మహానుభావుడైన. ఈ విధంగా భీముడికి కలియుగ ప్రాణులకి వరం ఇవ్వగానే భీముడు ఆనందపడిపోయి జై జగదంబకి జై మల్లికార్జునుడికి అని పొంగిపోయి అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇక్కడికి ఆవుల మందతో వచ్చారట కొంతమంది. నాయనలారా పెతకండి పాలన్నాడు. వాళ్ళు అలా పొద్దున్నుంచి పాలు పెతుకుతూనే ఉన్నారు, ఈయనకి గుండిగలు ఇస్తూనే ఉన్నారు. ఆ పాలు గుండిగలు 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 పాలు తాగాడు. ఎన్ని పాలు తాగినా చాలండు, పాలతో ఆకలి తీరట్లేదు ఆయనకి. మనమా 2 గ్లాసులు పాలు తాగితే వెగటైపోతుంది. ఆయన తాగేశాడు. తాగి పాలు సరిపోవటం లేదు. 9 రోజులు ఇప్పటికింకా ఒక పూట గడిచింది, 8.5 పూటలు గడవాలి. ఎలారా బాబు అనుకుని మళ్ళీని పళ్ళు కూడా తినచ్చన్నాడు కదా అని ఇక్కడ పాపం అదృష్టవశాత్తు ఆయనతో పాటు కొంతమంది చెంచులు చూడడానికి వచ్చారు. వాడిని పిలిచి చుట్టుపక్కల అడవుల్లో బోలెడన్ని రకాల చెట్లు పళ్ళు కనపడుతున్నాయి, కోసుకొచ్చేడు బస్తాలకు బస్తాలు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను పట్టాభిషిక్తుండయ్యాక ఇస్తానన్నాడు. పాపం వాళ్ళు పట్టుకొచ్చారు. ఇక చూడండి మొత్తం ఈ క్షేత్రం అంతా పళ్ళతో నిండిపోయాయి. ఆ పళ్ళని టెంకతో సైతంగా మావిడిపోండు, టెంక పీక్కోవడం కూడా లేదు, కుటుక్కను వేసుకుని మింగేసేట. టెంక కూడా కసాపిసాన వెళ్తే అరిగిపోయేది ఆయనకి. మనం టెంక మింగితే ఇక గొంతుకి అడ్డంబడి జీవితంలో ఉపన్యాసం చెప్పలేము మనం. ఇక అక్కడితో విడి పని అయిపోయినట్టే. టెంక అంటారేమిటి, రూములో ఉన్నవాడు ఏదో తిన్నట్ట 3 రోజులు ఒకటే ప్రమోషన్స్ అట. ఇక నానాయాతన పడ్డాడు ఆయన, ఉపన్యాసానికి రాలేడు. అంటే మన జీర్ణశక్తులు అలా ఉన్నాయి. కానీ భీముడు అదృష్టవంతుడు కనుక మొత్తం పళ్ళన్నీ తిన్నాడు. ఇన్ని పళ్ళు తిన్నా ఇన్ని పాలు తాగినా మళ్ళీ కడుపు నిండదు. ఒక్కరోజు గడిచింది మొత్తం మీద పాలతో పళ్ళతో. నిజంగా ఎంత చమత్కార ఘట్టం అండి. మళ్ళీ ఆయన ఏం చేశాడో తెలిసి అర్ధరాత్రి వాళ్ళు అందరూ కూడా ఏకబిల్వం శివార్పణం అనుకుంటూ ఉంటే పక్కకు వచ్చి జగదంబ భ్రమరాంబ రక్షజు తల్లోయ అన్నాడు. మళ్ళీ వచ్చింది ఆవిడ. ఏం నాయన పాలు తాగొచ్చు పళ్ళు తినొచ్చు, ఆ పళ్ళు తింటూ పాలు తాగుతూ ఉపవాసం ఉండి పూజ చేసుకోమంటే మీ వాళ్ళంతా బిల్వపత్రాలతో పూజిస్తుంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మ అని నన్ను పిలుస్తున్నావు, ఏం వచ్చింది తంట అంటే, అమ్మ తంటాయే నాకు వంట చేస్తే వచ్చే పదార్థాలు తింటే తప్ప ఈ పళ్ళు పాలతో కడుపు నిండేటట్టు లేదు, నాకు పెద్ద తంట తెచ్చామన్నాడు ఆయన. మళ్ళీ జాలిపడింది ఈవిడ. క్షణానికోసారి ఆయన పిలిస్తే ఆయన ఏమనుకుంటాడో, సర్లే నీకోసం పిలుస్తున్నాను అని మళ్ళీ ఏమండో అయ్యింది. స్వామివారు మళ్ళీ వచ్చాడు. ఏమిటి భ్రమరాంబ, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు వీడు ఇలాగే అంటాడు, నువ్వు కనబడకుండా పో అన్నట్ట. కనబడకుండా ఎలా పోతామండి, మన పిల్లలు వీళ్ళు ప్రత్యక్ష దైవాలం, మనం గుర్తుపెట్టుకోండి దేవతలు భ్రమరాంబ మల్లీశ్వరులు ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు భ్రమర మల్లీసులు అని ఒక పెద్ద గొప్ప పాట ఉన్నది. కనపడే దేవతలు వాళ్ళు, ఇక్కడ మాత్రం కనబడతారు, నాకు కనబడ్డారు, నేను అనుభవంతో చెబుతున్నమాట. ఇదే నేను అసత్యం ఆడటంలా, ఏదో పురాణాలు విని చెప్పడంలా, నేను ఎన్నో పర్యాయములు నా అదృష్టవశాత్తు దర్శనం చేసుకున్నాను, ఎవడ నమ్మినా నమ్మపోయినా నాకు వచ్చే లాభము లేదు నష్టము లేదు. ఈ క్షేత్రంలో అడుగడుగున ఏదో రూపంలో అమ్మవారు కనపడుతుంది, ఏదో రూపంలో అయ్యవారు కనపడతాడు, ఈ శ్రీశైలం నాకు గురుస్థానం, నా చిన్నప్పుడు నడిచి వచ్చిన స్థలం అని చెప్పాను మీకు ఎన్నోసార్లు. కాబట్టి అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఆవిడేమన్నది, మనం ప్రత్యక్ష దైవాలం, వీళ్ళు పిలిస్తే పలకవలసింది, కాబట్టి మళ్ళీ ఇంకేదైనా వరం ఇవ్వండి, వీడికి పాలు పళ్ళు సరిపోవటం లేదట అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, అన్నము తినకు అన్నం భిన్నం చేసుకు తిను అన్నాడు. అంటే ఏమిటనమాట, బియ్యమును ఆడిస్తే నోకొస్తుంది, బియ్యపు రవ్వ, ఆ రవ్వతో ఉప్పుడు పిండి చేసుకు తినే అధికారం నీకు ఇచ్చాను, అది తింటే అది ఉపవాసంతో సమానమవుతుంది, అలాగని పూర్తిగా కటిక ఉపవాసము కాదు, ఉపవాసం ఉండి లేనట్టు ఫలితం ఇస్తుంది, కాబట్టి నువ్వు హాయిగా పిండి చేసుకు తిను అనగానే ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా, కలియుగంలో మానవులు ఉపవాసం ఉన్నప్పుడు పిండి చేసుకు తినే అధికారం ఈ స్వామి అన్నాడు ఆయన. అందుకనే కలియుగంలో మనం ఉప్పుడు పిండి చేసుకు తినచ్చు, ఒక్క ఉప్పుడు పిండే, ఉపవాసం ఉన్నవాడికి అన్నం భిన్నం చేసుకు తినచ్చు అన్నమాట, బియ్యమును రవ్వ కింద ఆడి దానితో పిండి చేసుకు తినచ్చు. ఆ బంశీరవ్వ ఇవి లేకపోతే పూరి కూర దెబ్బ రొట్టె ఇవి దెబ్బలు తినకూడదు, ఇవన్నీ తింటే ఉపవాసం కాదు. ఉపవాసమునకు కేవలము పురాణము శాస్త్రము ఒక్క ఉప్పుడు పిండి మాత్రమేనే తినే అధికారం ఇచ్చింది. గురువుగారండి నేను ఉపవాసం ఉన్నానండి, అటుకులు పులిహార పెట్టరా అండి, మరవరాల పులిహార పెట్టరా అండి అంటే అది ఉపవాసం అవతల్లో అది అధికాయాసం అవుతుంది. కేవలం ఉప్పుడు పిండికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అన్నం భిన్నం కుర్యాత్, అన్నమును భిన్నము చేసుకు తినచ్చు అని భీముడి ద్వారా మనకి పాప ఈశ్వరుడు ఓ చిన్న సులభోపాయం ఇచ్చాడు. భీముడు బ్రహ్మానంద భరితుడైపోయి అర్ధనారీశ్వరులకి జై అన్నాడంతే, ఇంకా అక్కడి నుంచి ఆయన శివలింగార్చన పక్కన పెట్టి వెంటనే బస్తాలకు బస్తాలు బియ్యం తెప్పించి గిర్రును విసిరేశాడు. ఆయన విసిరితే ఎంతండి, గట్టిగా నిలబడితే బియ్యం అంతా భిన్నం అయిపోతాయి. భిన్నం చేసుకుని చక్కగా రెండు మూడు గుండిగలు తెప్పించుకుని ఆయనే ఎసరు పెట్టుకుని ఆయన మంచి పాకం చేస్తాడుగా, నలభైవ పాకం అన్నారు, అంతేగాని ద్రౌపది దమయంతి పాకం అన్నారా, శుభ్రంగా ఆయన ఉప్పుడు పిండి చేసుకుని తాను తిని ధర్మరాజా కాస్త ఏమైనా తింటావా అన్నట్ట. నాకు అక్కర్లేదులే ఆయన, మేము మాత్రం హాయిగా మంచినీళ్ళు తాగి ఉంటాం, మళ్ళీ నీ పార్టీలోకి మమ్మల్ని లాక్కో అని చెప్పి కేవలం నువ్వు తినన్నారు. హాయిగా భీముడు స్వామివారికి మళ్ళీ నైవేద్యం పెట్టే తినేవాట. భీముడు ఏమి తిన్నా, ఈ శ్రీశైల మల్లికార్జునుడికి అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా ఈశ్వర నివేదనం కానీ ప్రసాదం తినలేదు, హాయిగా తిన్నాడు. 9 రోజులు సుఖంగా గడిపాడు, భక్తితో పూజించాడు. ఇంకొక మాట చెప్పారండో ఇక్కడ, శ్రీశైలములో బిల్వ వృక్షము నాటిన వాడు మాట వరసకు కూడా పునర్జన్మెత్తడు. శ్రీశైలానికి అంత దివ్యశక్తి ఉన్నది. ఇక్కడ బిల్వ వృక్షం నాటిన వాడు శ్రీశైల లింగ ప్రతిష్ట చేసినటువంటి వాడు పొందే అంత మహాఫలితం పొందుతాట. అందరం బిల్వ వృక్షాలు నాటలేకపోయినా దానికి ఇంకొక సూక్ష్మ మార్గం ఒకటి ఉన్నది. ఇక్కడెక్కడన్నా బిల్వ వృక్షాలు కనపడితే వాటిలో ఇన్ని నీళ్లు పొయ్యండి, లేదా బిల్వ వృక్షాలు నాటే వాళ్ళని ప్రోత్సహించండి. శ్రీశైలంలో బిల్వ వృక్షానికి ప్రదక్షిణ చేసిన, బిల్వవృక్షాన్ని నాటిన, దానిలో నీళ్లు పోసిన, లేదా ఈ బిల్వవృక్షాలను పెంచే దేవస్థానం వారికి ఆర్థిక సహాయం చేసిన, చందాలు ఇచ్చిన ఇటువంటి వారంతా తప్పక కైలాసం పొంది తీరుతారు. ఈ క్షేత్రానికి బిల్వవృక్షానికి అవినాభావ సంబంధం ఉన్నది. మొట్టమొదటి బిల్వవృక్షం ఇక్కడ నాటినవాడు బ్రహ్మ విష్ణువు. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా శివుడు లింగరూపం ధరించాక స్వయంగా వచ్చి బిల్వవృక్షములు నాటి ఆ బిల్వపత్రములతో పూజించారు. అప్పుడు స్వయంగా ఆయన వరం ఇచ్చాడు, ఈ క్షేత్రంలో బెల్వవృక్షము నాటిన వాడు, బెల్వవనం తయారు చేసిన వాడు, వాళ్ళందరికీ శాశ్వత కైలాసం ఇస్తాను, పునర్జన్మ నవిద్యతే అని వరమిచ్చాడు ఆయన. అందుకే భీముడు ఆ కాలంలో ఇక్కడ కొన్ని బెల్వవృక్షాలు నాటాడు. వాటిలో బెల్వ పత్రాలు పట్టుకొచ్చాడు. ఆ పత్రాలతోటి ఈశ్వరుణ్ణి పూజించాడు. 9 రోజులు గడిచింది. 9వ రోజు పూర్తిగా కాదు, 9వ రోజు మధ్యాహ్నానికి ప్రతిష్ఠ చేయాలి, వాళ్ళకి నియమం అది. 9వ రోజు సరిగ్గా సూర్యుడు నడినెత్తుకొచ్చే సమయంలో, అభిజిన్ముహూర్త కాలంలో శ్రీకృష్ణుడు, కులపురోహితుడు ధౌమ్యుడు, సాక్షాత్తు నారదముని, వేదవ్యాసముని, ఎంతమంది మహన్యాసాదులు ఉచ్చైహీశ్వరంతో చదువుతూ ఉండగా, పెద్ద కంఠంతో చదువుతూ ఉండగా, స్వయముగా ముందు ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ తర్వాత భీముడు, ఆ తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, తరువాత సహదేవుడు, తర్వాత ద్రౌపది, వీరంతా వరుసగా లింగ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మీరు చూడండి, లోపల నుంచి ఈశ్వర దర్శనం చేసుకుని, మల్లికార్జున దర్శనం చేసుకుని బయటికి రాగానే ఆ కటకటాల్లో చూస్తూ ఉంటే ఇక్కడ వీరభద్రుడు పక్కనే కనపడతారు. మీరు చూడండి, వరుసగా పంచపాండవులు ప్రతిష్ఠ చేసిన లింగాలు ఉంటాయి, కటకటాల్లో ఉంటాయి. మళ్ళీ అది చూడకుండా బయటకు వచ్చేస్తే మాత్రం మీకు ఆ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. వచ్చేటప్పుడు ఒక్కసారి చూసుకురండి. ఎల్లవేళలో వచ్చేవాళ్ళని పక్కన పెడితే అప్పుడప్పుడు మాత్రమే ఏదో జన్మానికి శివరాత్రి వచ్చేవాళ్ళు తప్పకి ఈ లోపలికి వచ్చిన వాళ్ళు ఆ లోపల కాసేపు ఉండి ఆ పంచపాండవులు ద్రౌపది ప్రతిష్ఠించిన లింగాలు చూడాలి. వరుసగా లోపల పృథివ్యాపస్తేజో వాయురాకాశములని పిలువబడే భూలింగం, జలలింగం, వాయులింగం, ఆకాశలింగం, అగ్నిలింగం, పంచభూతలింగాలు ఉన్నాయి. లోపల అక్క మహాదేవికి, మల్లమ్మకి కూడా గుడి ఉంది లోపలికి. కుమారస్వామి వారు ఉంటారు అక్కడ. ఇవన్నీ చూడాలి, భక్తితో చూడాలి. బయట అష్టమూర్తులు, 8 మూర్తులు ఉన్నారు చూశారు కదా. సరిగ్గా బయటికి రాగానే, గుళ్ళొంచి బయటికి రాగానే ఈవతల వైపు, తూర్పు ప్రాకారం వైపు 8 మూర్తులు ఉంటారు. వాళ్ళని చూడాలి. వీలున్నప్పుడల్లా ఇవన్నీ చూసుకోవాలి. ఏదో ఆదివారం వచ్చాం, దూరం నుంచి ఆ శివుడికి దండం పెట్టాం, అమ్మకి ఇంత దండం పెట్టాం, ప్రసాదం తిన్నాం, పారిపోయామంటే కేవలం దానివల్ల ఉపయోగం లేదు. ఈ క్షేత్రమునకు కొన్ని నియమములు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వర ఆదేశములు అన్నమాట. శివపురాణములో ద్వాదశ జ్యోతిర్లింగ మహిమల్లో చెప్పారు. ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవాలి. మహానుభావులు కదటండి వాళ్ళు. ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చి ఉపవాస ఆయాసాలు పొంది ఆరుబయటే పడుకుని, ఎన్నో కటికమైనటువంటి కటిక నేల మీద పడుకుని కష్టపడి కిందకి పాతాళ గంగ దాకా నడిచి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు. ఇవాళ మనకి రోప్వేలు వచ్చాయి, ఆటోల్లో వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మెట్ల మట వెళ్ళారు, రాళ్ల మీద వెళ్ళారు. మెట్లు కూడా లేని రోజుల్లో రాళ్ళు పట్టుకుని కిందకి జారుకుంటూ వెళ్ళారు. దానికి తపస్సు అని పేరు. మనం కష్టపడి పాతాళ గంగకి నడిచి వెళ్ళి స్నానం చేసి వస్తే దానికి కాయిక తపస్సు అంటే శరీరముతో చేసే తపస్సు అని పేరు. కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అని తపస్సులు 3 రకాలు. కాయిక తపస్సు అంటే మన శరీరమును కష్టపెట్టి చేసే ఉపాసన. అంటే ఏమిటి, డోర్నాల నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చారనుకోండి, ఆ నడక కాయిక తపస్సు. పాతాళ గంగకి నడిచి వెళ్ళి అక్కడి నుంచి చెంబు నీళ్లు పట్టుకొచ్చి ఇక్కడ ఎక్కడన్నా శివలింగం మీద పోసారనుకోండి, అది కాయిక తపస్సు. రోప్వేలో డామ్మని దిగిపోయి బొబ్బలు వసుకొచ్చామండి అంటే ఆ తర్వాత యమకింకర్లు కొట్టే బొబ్బల్లోంచి మనం బయటపడలేం, అప్పుడు బొబ్బలు పెట్టక తప్పదు. హాయిగా దిగి వెళ్ళి కష్టపడి తపస్సు చేయాలి, అందులో స్నానం చేయాలి, నీళ్లు తేవాలి. ఇవన్నీ ప్రదక్షిణలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం కాయిక తపస్సు. ఇవాళ ఈ కాయిక తపస్సు ఎందుకు చెయ్యలేకపోతున్నాం? పూర్వే వయసి, ఎప్పుడు యౌవనంలో ఉండగా తీర్థయాత్రలు చెయ్యాలి. అందరికీ యౌవనంలో ఉండగా విషయ లోలత్వం ఎక్కువైపోయింది, సంపాదన మీద వ్యామోహం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుంది, 50 ఏళ్లలోపు తీర్థయాత్రలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. 60 ఏళ్ళు దాటాక, రిటైర్ అయ్యాక అప్పుడు కదండి మనం తీర్థయాత్రలు చేయాలంటే, ఆఫ్టర్ 60 ఇక మనం కదలు లేని స్థితిలోకి వచ్చాం. మోకాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, చూపులు పనిచేయవు. నా 2 కళ్ళు పనిచేయట్లేదు, ఎందుకు పనిచేస్తాయి? నీ వయస్సు ఎంత ఉంది, నువ్వు ఎన్ని పిచ్చపళ్ళు చేసావు, తినకూడదు, అడ్డగడ్డ మీద గడ్డి తిని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. ఎప్పుడన్నా యౌవనంలో ఉన్నప్పుడు హాయిగా వ్యాయామం చేశామా, భగవద్ దర్శనానికి వెళ్ళామా, నడిచామా, ఏమీ లేకుండా ఏసీ రూముల్లోనూ అక్కడక్కడ అలా కూర్చుని పొద్దున్న సాయంకాలం దాకా కంప్యూటర్ దగ్గరే కూర్చుని అలా గుడ్లు అప్పగించి చూస్తే చివరికి కాళ్ళు, చేతులు, కీళ్ళు, కళ్ళు, ఒళ్ళు అన్నీ కుళ్ళిపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఏది వ్యాయామం ఏదండి, మనకి నడవాలి చక్కగా. నడవలేకపోతే పెళ్లి కాకుండా 30 ఏళ్ళు ఉన్న వ్యక్తికేమో ఇంత పొట్ట, ఇంత లావు శరీరం వచ్చేస్తే వాడికి ఏం పని చేయగలుగుతాడు? ఇలా అన్నానని దెప్పుతున్నానని కాదు, మనం చెయ్యవలసిన పని చేయాలి. ఏదో అనారోగ్యం వల్ల స్థూలకాయం వచ్చి ఏం చేయలేకపోతే దురదృష్టం, అది మన చేతిలో లేదు. కానీ కనీసం మానవుడు భగవత్ సేవ కోసమైనా వెళ్ళాలి. పూర్వకాలంలో పాఠశాలలకి నడిచాం, గొళ్ళకి నడిచి వెళ్ళాం, ఆలయాలకి నడిచి వెళ్ళి 108 ప్రదక్షిణలు పిల్లలు చేసేవారు. అదంతా కాయిక తపస్సు, అది చెయ్యాలి. ఇంకా రెండవది వాచిక తపస్సు, అనగా వాక్కుతోటి నిరంతరం పరమేశ్వర నామస్మరణ చేయాలి. హరహర శంభో పార్వతీ వల్లభ నమ పార్వతీపతే హరహర మహాదేవ నమశివాయ, ఇలా నిరంతరం మన జఫాగ్రం నుంచి నామస్మరణ రావాలి. నిరంతరం భగవంతుణ్ణి నాలుకతో కీర్తిస్తే అది వాక్కుతో చేసే తపస్సు కనుక వాచిక తపస్సు అన్నారు. ఇప్పుడు నేను చెప్పే ఉపన్యాసం వాచిక తపస్సు, మీరు చేసే శివనామస్మరణ వాచిక తపస్సు, ఇవన్నీ వాచిక తపస్సులు.